ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தேவிம் சரஸ்வதிம் வ்யாசம் தத்தோ ஜாய முதீரயே நஸ்த ப்ராயேஷ பத்ரேஷு நித்யம் பாகவத சேவயாம் பகவதீர் உத்தம ஸ்லோகே பக்தீர் பவதி நைஷ்டிகே. ஹே கிருஷ்ண கருணா சிந்தோ தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்தா ராதா காந்தா நமோஸ்துதே. தப்த காஞ்சன கௌராங்கி ராதே விருந்தாவனீஸ்வரி விருஷபானுசுதே தேவி பிரணமாமி ஹரிப்ரியே. வாஞ்சா கல்பதருப்யஸ்ய கிருபா சிந்துப்யய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நமஹ. சதுத்நதி ஸ்ரீமத் பாகவதம் தசமஸ்கந்தம் அத்தியாயம் 60 ஸ்லோகம் 51. உபலப்தம் பிரதி பிரேமா, உபலப்தம் பதி பிரேமா, பாதிவிரத்யம் சதே அனகே, பாதிவிரத்யம் சதே அனகே, யத்வாக்வைஷால்யமானாய யத்வாக்வைஷால்யமானாய நதீர்மய்யாபகர்ஷிதாங். ரிபீட் வட் டு ட்ரான்ஸ்லேஷன். உபலப்தம் சுசிதினி, பதி பதியடா, பிரேமா பிரேமா, பாதிவிரத்யம் பாதிவிரத்யமு, ச மரியு தே நீ யொக்க, அனகே ஓ பாபரஹிதுலாரா, யத் எந்தகா, வாக்கே வாக்குலதோ, சால்யமானாய செலிம்பஜேசினா, தீம் நீ மனசு, மயி நாயந்து அனுரக்தமைனா, நா அபகர்ஷிதா தூரமு போலேது. దీనికి అర్థము భాష్యము చెప్పినదే శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్యాయ శ్రీల ప్రభుపాద. ఓ పాపరహితులారా, నీ భర్త ఎడ నీకు గల విశుద్ధ ప్రేమను పాతివ్రత్యమును ఇప్పుడు నేను ప్రత్యక్షముగా గాంచితిని. నా పలుకులచే చెలింపజేయబడినను నీ మనస్సు నా నుండి దూరము పోలేదు. భాష్యం. రుక్మిణీ కృష్ణుల విశుద్ధ ప్రేమను వర్ణించడి ఈ క్రింది శ్లోకమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు உதஹரிஞ்சிரி. சர்வதா துவம்சரஹிதம் சத்யபி துவம்சகாரணே யத்பாவபந்தனம் யூனோ சப்ரேமா பரிகீர்த்திதா. யுவதீ யுவகுல நடுமகல அனுராகபந்தமு திரகிப்போவுட்டக்கு தாரித்தீசடி அநேக காரணములు ఉన్నను. அது நசிம்பகையுன்னப்புடு அட்டி அனுராகமును விசுத்த பிரேம அனபடును. శ్రీకృష్ణుడు అతని విశుద్ధ ప్రియురాండ్ల నడుమ గల నిత్య ప్రేమ వ్యవహారముల నైజమే ఇది. ఓం అజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజనశ్లాకయా చచ్చుకరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేషూన్యవాదీ పశ్చాత్యదేశతారిణీ జయ శ్రీ కృష్ణ చైతన్యం ప్రభు నిత్యానందం శ్రీ అద్వైత గదాధరం శివాసది గౌరభక్త బృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఉపలబ్ధం ప్రతి పతి ప్రేమ పాతివ్రత్యం శతే అనగేం యద్వాక్వైశాల్యమానాయ నధీర్మయీయ పతర్షితాం. ఓ పాపరహితులారా, నీ భర్త ఎడ నీకు గల విశుద్ధ ప్రేమను పాతివ్రత్యమును ఇప్పుడు నేను ప్రత్యక్షముగా గాంచితిని. నా పలుకులచే చెలింపజేయబడినను నీ మనస్సు నాయందు దూరము పోలేదు. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన పదే పదే ఒక విషయాన్ని చెప్పేటువంటి వారు. అదేమిటి అంటే, స్త్రీ యొక్క పవిత్రతను బట్టి సమాజం యొక్క శ్రేయస్సు అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది అని చెప్పి. భగవద్గీతలో కూడా మనం చూసినట్లయితే అర్జునుడు భగవంతుణ్ణి అడిగినటువంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్న, వీరందరినీ కూడా మీరు చంపమని చెప్పి చెప్తూ ఉన్నారు, అప్పుడు ఆ స్త్రీలు విధవరాళ్ళు అవుతారు, ఆ స్త్రీలకు రక్షణ లేకపోతే ఆ పుట్టపోయేటువంటి సంతానము వర్ణశంకరాలు అవుతారు అని చెప్పి అర్జునుడు కృష్ణుణ్ణి అడిగినటువంటి సందర్భం అన్నమాట. అంటే సమాజంలో ఉండేటువంటి రుగ్మతలకి ముఖ్యమైనటువంటి కారణం స్త్రీ యొక్క పవిత్రత. శ్రీల ప్రభుపాదులు వారు ఇంకోటి కూడా చెప్పారు, ఈరోజు సమాజంలో అన్ని అనర్థాలకు కారణం స్త్రీ గడప దాటి బయటకు వెళ్లడమే అని చెప్పి. ఈరోజు స్త్రీలు ఉద్యోగాలని చెప్పి, లేకపోతే ఇంకోటని వాళ్ళు సాంప్రదాయ కుటుంబాల్లో వచ్చినటువంటి స్త్రీలు కూడా ఆ పరిస్థితుల ప్రభావం వల్లనో లేకపోతే రకరకాల దీనివల్ల వాళ్ళ పవిత్రత దెబ్బతినేటువంటి వాతావరణం ప్రస్తుత సమాజంలో ఉందన్నమాట. దానివల్ల హత్యలైతేనేమి, హత్యాచారాలైతేనేమి, లేకపోతే ఆత్మహత్యలైతేనేమి, వీటన్నిటి కూడా ఎక్కువ శాతం ఇవి కారణమవుతూ ఉన్నాయన్నమాట. స్త్రీ యొక్క పవిత్రత అన్నటువంటిది లోపించడం వల్ల. స్త్రీ పవిత్రత ఏ రకంగా ఉండాలా, చరిత్రలో ఎంతోమంది ఆదర్శవంతమైనటువంటి స్త్రీలని, పుణ్య స్త్రీలను మనం చూడొచ్చు అన్నమాట. నలదమయంతి చరిత్రలో నలుడు దమయంతిని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయినప్పుడు అరణ్యంలో ఒక వేటగాడు ఆమె మీద అత్యాచారం చేయడానికి వస్తాడనమాట. అప్పుడు దమయంతి ఆమె భగవంతుడిని ఏం ప్రార్థిస్తుంది అంటే, నా మనసులో పరాయి పురుషుని గురించి కించిత్తు కూడా నేను ఆలోచించకుండా ఉండుంటే, ఆ పవిత్రత నాలో ఉంటే ఈ యొక్క కిరాతకుడు దహింపబడుగాక అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుందన్నమాట. అంటే దమయంతి మనసులో కూడా వేరే పురుషుని గురించి ఆలోచించలేదు, అంత పాతివ్రత్యం పవిత్రత ఉండింది ఆమెలో. దానివల్ల ఏమవుతుంది అంటే, ఆ కిరాతుడికి నిజంగానే దహింపబడతాడు. ఆమె మీద అఘాయిత్యం చేయడానికి వచ్చినటువంటి వాడు దహింపబడతాడనమాట. సో ఇది వైసీ వర్స. అంటే స్త్రీలు ఆ రకమైన భావన ఉండాలా, పురుషులు కూడా ఆ రకమైనటువంటి భావన ఉండాల. ఆ రకమైన భావన ఉండాలి. పురుషుడు ఏ రకమైన భావన ఉండాలా అంటే, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో చూసేటువంటి భావన పురుషుడిలో ఉండాలన్నమాట. కానీ మనం ఒక్కోసారి ఏమవుతుంది అంటే, కృష్ణ చైతన్యంలో ఇది ప్రచార ఉద్యమం కాబట్టి మనం ప్రచారంలో, మీరు బుక్ స్టాల్లో ఉంటారు, లేకపోతే బుక్ టేబుల్లో ఉంటారు, అక్కడ చాలామంది మాతాజీస్ రావడం జరుగుతుంది. అటువంటిప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి స్థిరత్వం లేకపోతే మనసు చంచలత్వానికి గురి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏమవుతుంది అంటే, ఒక్కోసారి ప్రచారకులు లేడీస్ స్పెషలిస్ట్ ప్రచారకులు అయిపోతారనమాట. సో వాళ్ళకి ప్రభువులకి ప్రచారం చేయడానికి అంత ఉత్సాహం ఉండదు. తర్వాత ఇంకా ఆ అట్రాక్షన్ ఉన్నప్పుడు ఏ యాక్టివిటీ చేసినా కానీ కృష్ణుణ్ణి సంతృప్తిపరచడానికి ఉండదన్నమాట. అది ఒకవేళ కీర్తనలో డ్యాన్స్ చేసినా కానీ ఆయన ఓహో మాతాజీల ముందు నేను మంచి స్టెప్ వేసానా లేదా అనేటువంటి ఆలోచన. సో ఇది రియాలిటీ. సో ఆ యొక్క భావాన్ని బట్టి ఉంటుంది. బృందావనంలో కూడా ఒక ఆయన భార్య వదిలిపోయిందంట. ఆయన బృందావనానికి వచ్చి కూర్చొని రాధే 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 అని జపం చేస్తున్నాడంట. ఆయన ఎంత తీవ్రంగా జపం చేస్తున్నాడంటే కృష్ణుడు ఆకర్షితుడైపోయి ఆయన కూడా ఆయన పక్కన చేరి ఆయన కూడా కృష్ణుడు కూడా రాధే 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 అన్నాడంట. అప్పుడు ఈ మొదట రాధే రాధే అన్నటువంటి వ్యక్తి కృష్ణుని చూసి కృష్ణుణ్ణి ఆపేసి నువ్వెందుకు రాధే రాధే అని జపం చేస్తున్నావు అన్నాడంట కృష్ణుణ్ణి. అప్పుడు కృష్ణుడు అడిగాడు నువ్వెందుకు జపం చేస్తున్నావు అన్నాడంట రాధే రాధే అని చెప్పి. అప్పుడు వాడు చెప్పాడంట నా భార్య పేరు రాధా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది భార్యతో రాధే రాధే అని జపం చేస్తున్నాను అన్నాడంట. కృష్ణుడు ఓరి నాయన ఇదే కథ. సో అట్లాగా మనం ఏ భావనతో నామం చేస్తున్నాం, ఏ భావనతో నృత్యం చేస్తున్నాం, ఏ భావనతో సేవ చేస్తున్నాం, ఇదంతా కూడా భావోగ్రాహి జనార్దన. భగవంతుడు మన యొక్క భావన చూస్తాడనమాట. సో ఈ యొక్క బలహీనతలు ఉన్నప్పుడు మనం కృష్ణుని ముందే చేస్తున్నా గానీ ఆయన కోసం చేయట్లేదు, దాని యొక్క గమ్యం వేరుగా ఉందన్నమాట. సో వాడు వృందావనంలోనే జపం చేశాడు రాధే రాధే అని, కానీ రాధారాణి గురించి కాదు వాళ్ళ భార్య గురించి. సో అందువల్ల ఇక్కడ ముఖ్యంగా ఆ భావన అన్నటువంటిది మనం ఆ స్త్రీ పురుషుడు ఇవే భౌతిక జగత్తులో జీవుణ్ణి బంధించేదానికి. అందుకనే భక్తి రసామృతం చెప్తుంది కామం అన్నటువంటిది మదపు టేనుగును గొలుసుతో ఏ రకంగా బంధిస్తారో జీవుణ్ణి కామం ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి చెప్తాడనమాట, నేను ఈరోజు కాలేజీకి వెళ్తే మా లెక్చరర్ చెప్పాడు ఈ ప్రపంచాన్ని కామం నడిపిస్తూ ఉంది అని, నేను దానికి ఒప్పుకోలేదు అన్నాడు. ప్రభుపాదుల వారు ఎందుకు ఒప్పుకోలేదు, అది సత్యం అన్నారు. అదే సత్యం, కామమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. సో మనం దాన్ని అతిక్రమించేదానికి మనం ప్రయత్నించాలన్నమాట. ఎంత ఈ యొక్క కామ వాంఛ అన్నటువంటిది లేకపోతే స్త్రీ ఆకర్షణ, ఈరోజు మీరు చరిత్ర అంతా చూసినట్లయితే ద్రౌపది వల్ల కురుక్షేత్ర సంగ్రామం జరిగిందనమాట. తర్వాత రామ రావణ యుద్ధం జరిగింది సీతమ్మ తల్లి వల్ల. సీత మీద వాడు ఆకర్షితుడై దుర్మార్గుడు ఆమెను అపహరించడం వల్ల అంత పెద్ద యుద్ధం జరిగింది. చరిత్రలో హిరణ్యకశిపుని యొక్క వంశం నుంచి ఇద్దరు సోదరులు ఉన్నారన్నమాట, సంద ఉపసంద అని చెప్పి. వాళ్ళు ఎంత అన్యోన్యమైనటువంటి సోదరులు అంటే ఒకే పడక మీద శయనించేవాళ్ళు, ఒకే కంచంలో భోంచేసేవారు, అంత సాన్నిహిత్యం అన్నమాట ప్రేమ ఒకరంటే ఒకరికి. అటువంటి వారు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేస్తారు, అంటే మృత్యువు లేకుండా వరాన్ని పొందాలా అని చెప్పి. అప్పుడు కఠోరమైన తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలా అంటారు. మృత్యువు లేకుండా మాకు వరాన్ని ఇమ్మని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు కోరుకుంటారనమాట. వాళ్ల యొక్క తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు ఆయన రకరకాల ఎత్తులన్నీ పనుతాడు, అప్సరసలను పంపిస్తాడు, వాళ్ళని పంపిస్తాడు, వీళ్ళని పంపిస్తాడు. ఎవరిని పంపించినా కానీ వాళ్ళు కలత చెందరు అనమాట, కలత చెందరు, తీవ్రమైన తపస్సు చేస్తారు. ఇంద్రుడికి ఎవరన్నా తపస్సులు అవి ఇవి చేస్తా ఉంటే లేకపోతే టెన్షన్ వచ్చేస్తుంది, నా సీట్ ఎవరు తీసేసుకుంటారో అని చెప్పి. ఆ సీటు కాన్షియస్నెస్ అనమాట. మీకు ఇంతకుముందు చెప్పానో లేదో, ఎవరో ఒకడు పిల్లోడు యాక్సిడెంట్ జరిగితే వాడికి రక్తం బాగా పోయిందంట, హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ రక్తం ఎక్కించి నయం చేయించాడంట. వాడికి గాయాలన్నీ మానిపోయాయి కానీ ఒక కొత్త రోగం వచ్చింది. వాడు ఇంటికి పోయిన తర్వాత నయం అయిపోయిన తర్వాత కుర్చీ దిగేవాడు కాదంట, వాడు ఎప్పుడు కుర్చీలోనే కూర్చొని ఉండేవాడు, భోంచేసినా కుర్చీలోనే, నిద్రపోయినా కుర్చీలోనే, ఏ పని కుర్చీ దించడానికి ప్రయత్నిస్తే వాడు ఏడుపు అనమాట. ఈ తల్లిదండ్రులకు పెద్ద సమస్య వచ్చేసింది, యాక్సిడెంట్ లో బతికి బయటపడ్డాడు, ఈ కొత్త రోగం ఏంటి, కుర్చీ రోగం, కుర్చీ దిగట్లేదు వీడని చెప్పి. అప్పుడు మళ్ళా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారంట, అయ్యా వీడికి మీరు నయమైతే చేశారు కానీ కొత్త రోగం వచ్చింది, కుర్చీ రోగం అన్నాడు. అప్పుడు డాక్టర్ ఒరే పొరపాటు అయిపోయింది అన్నాడంట. ఏం పొరపాటు అయిందయ్యా అన్నాడు. ఏం లేదు, మీ వాడికి యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్లడ్ పోయింది కదా, బ్లడ్ ఎక్కిచ్చాము, అది ఒక పొలిటీషియన్ బ్లడ్,
అందువల్ల వాడికి ఆ కుర్చీ కాన్షియస్ వచ్చేసింది, వాడు కుర్చీ వదిలిపెట్టట్లేదు అని. సో ఇంద్రుడికి కూడా ఎవరైనా తపస్సు చేసినా ఏదైనా చేసినా చాలా భయం అనమాట. అందుకని చాలా మంది అప్సరసల్ని వాళ్ళని వీళ్ళని పంపించాడు, ఈ యొక్క సంధ ఉపసంధ వాళ్ళ యొక్క తపస్సును భగ్నం చేయాలని చెప్పి. కానీ వాళ్ళు చాలా కఠోరంగా తపస్సు చేశాడు, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలంటే మృత్యు లేకుండా వరాన్ని కోరాడు అనమాట. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, ఏమయ్యా మీ వంశంలో వచ్చిన వాళ్ళందరికీ పని పాటలేదు, అందరు ఇటువంటి కోరికలే కోరుతారు, మృత్యు లేకుండా మృత్యు లేకుండా, నాకే మృత్యు లేకుండా లేదు, మీకెక్కడ ఇచ్చానయ్యా అని. అప్పుడు ఈ అన్నదమ్ములు మాట్లాడుకున్నారంట, మనం ఎంతో అన్యోన్యమైన అన్నదమ్ములం కదా, సో మృత్యు ఉండాలా, అయితే మనం ఒకరినొకరి చంపుకుంటేనే మృత్యు ఉండేటట్టుగా. అది ఎట్లాగూ జరగదు, ఎందువల్లంటే మనం చాలా సన్నిహితమైనటువంటి అన్నదమ్ములం, వేరే వాళ్ల ద్వారా మృత్యు లేదు మనకు, మనల్ని మనం చంపుకుంటే మృత్యు ఉండేటట్టుగా వరాన్ని కోరుకుందాం. అప్పుడు ఆ రకంగా కోరుకుంటే బ్రహ్మ తదాస్తు అన్నాడు. ఇంకా వీళ్ళని వేరే వాళ్ళు ఎవరూ చంపలేరు, చంపుకుంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవాలన్నమాట. అందుకని వీళ్ళకి మృత్యు లేదు కదా ఇంకా ఒక రకంగా, అందుకని వీళ్ళు ముల్లోకాలు అల్ల కల్లోలం చేస్తారంట. ముల్లోకాలు జయించేశారు, దేవతల్ని నానా ఇబ్బందులు పెట్టారు, ఋషులు మునులు యోగులు వీళ్ళందరినీ నానా ఇబ్బందులు పెట్టారు. ఇంకా వీళ్ళ తాటికి తట్టుకోలేక ఈ దేవతలందరూ కూడా పరిగెట్టుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారనమాట. బ్రహ్మ ఏం చేశాడు అంటే, మీరేం కలత చెందద్దు, నేను వాడి కథ చూసుకుంటానని చెప్పి విశ్వకర్మను పిలిపించి ఒక అందమైనటువంటి అప్సరస, ఆమె పేరు తిలోత్తమ, ఆమెను సృష్టించారనమాట. ఆమెను సృష్టించి బ్రహ్మోపదేశం చేశాడు బ్రహ్మ అని చెప్పి. ఆమె వచ్చేసింది కిందకి, వచ్చేసి వీళ్ళ ముందు ఆమె నృత్యం చేసుకుంటూ నడుస్తూ ఉందన్నమాట. అది చూసి ఆమె యొక్క అందానికి వీళ్ళిద్దరు అన్నదమ్ములు మోహితులై ఆమెను మొదట ఏం సంప్రదిస్తారు అంటే, మా ఇద్దరు అన్నదమ్ముల్ని నీవు వివాహం చేసుకో అంట. ఆమె దానికి అంగీకరిస్తుంది. అంగీకరించి ఏం చేస్తుంది అంటే, తమ్ముడు లేనప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది అంటే, మీ తమ్ముడు చూడండి ఎంత దుర్మార్గుడు, మిమ్మల్ని ఏదో ఒక రకంగా చంపేస్తే మీ తమ్ముడికి ఒక్కడికే నేను వశమవుతానని చెప్పి నాకు చెప్పాడు అని చెప్పి అన్నతో చెప్తుంది. అన్న లేనప్పుడు తమ్ముడు దగ్గరికి ఏమి వచ్చి ఏం చెప్తుంది అంటే, మీ అన్న చూడండి ఎంత దుర్మార్గుడో, మిమ్మల్ని ఏదో ఒక రకంగా తొలగించుకుంటే ఆయనకే వశమవుతానని చెప్పాడు అని చెప్పి. సో ఈ రకంగా వాళ్ళిద్దరికీ ఈ మాటలు చెప్పేసరికి ఇద్దరు ఆయుధాలు తీసుకుంటారు. ఒరే దుర్మార్గుడా, ఇన్ని రోజులు ఎంతో నమ్మకమైన తమ్ముడు అనుకున్నాను అని చెప్పి, అన్న అంటే తమ్ముడు అంటున్నాడు, ఎంతో నమ్మకమైన అన్నని చెప్పి అనుకున్నాను, నన్నే పంపించేయాలని చెప్పి ప్లాన్ చేస్తావు నువ్వు అని చెప్పి ఆయుధాలు తీసుకుని ఒకరొకరు భీకరంగా పోరాడతారనమాట. పోరాడి ఒకరినొకరు చంపేసుకుంటారు. ఇది భాగవతంలో చెప్తూ ఏమని చెప్తున్నారు అంటే, మహాభారతంలో ఈ యొక్క వృత్తాంతం ఇది ఎందుకు వస్తుంది అంటే, నారదముని పాండవులకు చెప్తాడనమాట ద్రౌపదిని వివాహం చేసుకునేటప్పుడు. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం, స్త్రీ వల్ల ప్రళయం కూడా వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా మీరుండాలా అన్నదమ్ములు అని చెప్పి ఆయన సందేశం ఇస్తాడనమాట. సో ఇక్కడ రుక్మిణి యొక్క పాతివ్రత్యాన్ని భగవంతుడు పరీక్షించడానికి, ప్రపంచానికి తెలియడానికి ఆయన రకరకాల విషయాలు వేరే పురుషుల గురించి మాట్లాడినా కానీ, రుక్మిణి ఏ రకమైనటువంటి కలత చెందకుండా ఆమె స్వామి మీదే ఆమె యొక్క ధ్యానాన్ని ఉన్నటువంటి సత్యాన్ని ప్రపంచానికి గోచరిస్తూ ఉందన్నమాట. సో అందుకని మనమేంటి అంటే, ఆధ్యాత్మిక జీవనం అన్నటువంటిది భౌతిక జీవనం రెండు కూడా హ్యాండ్ టు హ్యాండ్. ప్రభుపాదులు వారు చెప్తారు, రైల్వే ట్రాక్ అంటే రెండు పట్టాలు, ఒక పట్టా మీద రైలు నడుస్తుందా? నడవదు. మన జీవితంలో కూడా ఈ కడుపును పోషించుకునేదానికి, శరీరాన్ని చూసుకునేదానికి భౌతిక విద్య, మనసుని ఆత్మని వీటన్నిటినీ కూడా ట్రాక్లో నడిపించడానికి ఆధ్యాత్మిక విద్య. ఈ రెండు ఉన్నప్పుడే సమాజం సమతుల్యంగా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. లేకపోతే ఇప్పుడుండేటువంటి దుర్భర పరిస్థితులు, ఎవడి మనసు ఎవడి ఆధీనంలో లేదు, ఎవడెప్పుడు ఏం చేస్తాడో తెలియదు, ఎవడు ఎటువంటి అకృత్యాలు చేస్తాడో తెలియదు, అటువంటి దుర్భరమైనటువంటి వాతావరణంలో మనుషులు ఉంటారనమాట. ఎందువల్లంటే ఆ ఆధ్యాత్మిక చింతన లేని వారి వల్ల, నిగ్రహ శక్తి లేని దాని వల్ల. ఇప్పుడు రోజు ఇవన్నీ వినడం 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 వీటి వల్ల ఏమవుతుంది అంటే, ఒకరోజుకి మనకు ఆ దృష్టి వస్తుంది, అరే స్త్రీ పరాయి స్త్రీ తల్లి అన్న భావనతో చూడాలని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి నా దృష్టి అదే ఉండాలా? మనం చూసినట్లయితే రామాయణం ఉదాహరణకి మనం చూసినట్లయితే రామాయణంలో సీతమ్మ తల్లి ఆభరణాలు లక్ష్మణస్వామికి ఏం చూపించినా గానీ ఆయన గుర్తుపట్టట్లేదంట. కాలికి వేసుకునే మెట్టెలు చూపించినప్పుడు ఇవి సీతమ్మ తల్లివి అన్నారంట. ఎందువల్ల అంటే ఆయన ఆమె పాదాలు తప్పించి ఇంకేం చూడలేదన్నమాట ఆమె యొక్క రూపాన్ని లక్ష్మణస్వామి. తర్వాత ఆ యుద్ధమంతా అయిపోయిన తర్వాత అయోధ్యకు సీతమ్మ తల్లి తిరిగి వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాణులందరూ కూడా సీతమ్మ తల్లిని అడిగారంట. రావణాసురుడు చాలా భయంకరమైన రాక్షసుడు అంట కదా, వాడి యొక్క చిత్రపటాన్ని మీరు గీయండి అని చెప్పి పేపరు పెన్ ఇచ్చారంట ఆమెకు. ఆమె ఒక బొటను వేలు గీసిందంట. ఇదేంటి రావణుడి యొక్క బొమ్మను గీయమంటే బొటను వేలు గీశారు అంటే, నేను ఆ వేలు తప్పించి ఇంకేం చూడలేదు వాడి రూపాన్ని అని చెప్పి సీతమ్మ తల్లి చెప్పిందంట. ఆ వేలు తప్పించి ఇంక నేనేం రూపాన్ని చూడలేదు అని చెప్పి సీతమ్మ తల్లి చెప్పిందంట. అంటే ఇవన్నీ కూడా మనకేంటి అంటే ఒక సందేశాన్ని ఇస్తాయి, ఏ రకంగా మనం ప్రవర్తించుకోవాలా, ఇప్పుడు మనం పోకూడని దగ్గరికి పోయినా గాని, చూడకూడనివి చూసినా గాని, వినకూడనివి విన్నా గాని ఏమవుతుంది? మనలో కామం ఉత్పన్నమవుతుంది, ఇప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి వాడు ప్రతి స్త్రీని కూడా గమనించుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఆడికి ఇంకా రాధా గోవిందులు అసలు గుర్తుండరు అనమాట రూపాలు. ఆడికి వేరే ఈ యొక్క స్త్రీ రూపాలు, వాటి మీద ధ్యానం. భగవంతుడు మరి గీతలో చెప్తున్నాడు, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామక్రోధో విజాయతే. ఎవడైతే విషయ వాంఛల మీద ధ్యానం పెడతాడో వాళ్ళ కామం ఉత్పన్నమవుతుంది. కామం ఏమవుతుంది? క్రోధం. ఆ క్రోధం వల్ల ఏమవుతుంది? క్రోధాద్భవంతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధిన అశబుద్ధిన అశప్రణశ్యతి. ఆ క్రోధం వాడిలో డిస్క్రిమినేషన్, బుద్ధిని నాశనం చేస్తుంది, మొన్న ఎవరో ఒక ఆయన డాన్స్ చేస్తే అట్ట మాతాజీస్లోకి వెళ్ళిపోయాడంట. రెండుసార్లు చెప్పినా కానీ వెళ్ళిపోయాడు. ఏమైనా అట్ట వెళ్ళిపోయామంటే, నాకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాను ప్రభు అన్నాడంట. అప్పుడు వాళ్ళు తెలియకుండానే తంతారు నాయన అని కూడా చెప్పాడు మన భక్తుడు. సో ఆయన తెలియకుండానే వెళ్ళిపోతున్నాడంట, పాపం. వాళ్ళు తెలియకుండా తనేస్తారు మెత్తగా చింతకాయ తొక్కు అనమాట. సో ఇదేంటి అంటే మనం ఆ బుద్ధి నాశ, నేనేం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటిది కూడా డిస్క్రిమినేషన్ పోతుంది, జంతువులాగా తయారవుతాడనమాట మనిషి. ఆ కామం మనిషిని మానవతా విలువలు దిగజారుస్తుంది అనమాట. నేను ఇది చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ఆలోచన పోయేటట్టు చేస్తుంది అనమాట. సో అందువల్ల భగవంతుడు పర్ఫెక్ట్ గా భగవద్గీతలో చెప్తున్నాడు, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, క్రోధాద్భవంతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. ఆ క్రోధం వాడిలో బుద్ధి నాశనమయ్యేటట్టు చేస్తుంది అనమాట. ప్రణశ్యతి, దిగజారే పనులు చేస్తుంది, సో అందువల్ల మనం ఏంటి అంటే చాలా చాలా కేర్ఫుల్ గా వినకూడనివి వినకూడదు, చూడకూడనివి చూడకూడదు, తర్వాత చదవకూడనివి చదవకూడదు, ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాల. అందుకనే భగవంతుడు ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు గీతలో, ఈ తాబేలు దానికి ఏదైనా అపాయం జరిగినప్పుడు ఏం చేస్తుంది? అవయవాలన్నీ ముడుచుకుంటుంది అనమాట. భగవంతుడు అదే ఏం చెప్పాడంటే, ఇంద్రియార్థాలు అంటే ఇంద్రియాలు ప్రేరణ కల్పించేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా నువ్వు నిగ్రహించాలా, వాటిని అవయవాలు తాబేలు ఎట్లా లోపలికి తీసేసుకుంటుందో అట్లాగా ఏదైనా చూడకూడనిది చూసేటువంటి పరిస్థితి చూడొద్దు, వినకూడంది, నాయన ఇది నా సబ్జెక్ట్ గా చెప్పద్దు నాకు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం భాగవతం క్లాసులో అంటే మంచి నిద్ర వచ్చేస్తుంది, కానీ అదే ఏదన్నా ప్రాపంచికమైన విషయాలు చర్చ అంటే ఒక్క పాయింట్ మిస్, ఏదో ఇంకొకసారి చెప్పు, అదేదో ఒక పాయింట్ మిస్ అయిపోయింది ఇంకొకసారి చెప్పు, చెవులు ఇట్లు వచ్చేస్తాయి. చాలా యాక్టివ్గా ఇన్ఫర్మేషన్ అంటే ఎన్నో జన్మలుగా ఈ ప్రాపంచిక విషయాలకు అలవాటు పడిపోయామన్నమాట. అందువల్ల వాటి పట్ల ఆ వాసనల పట్ల అనురక్తి ఆసక్తి ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మిక దీనికేంటి అంటే రోజు రోజుకి తగ్గిపోతూ మనకు ఆ ఆకర్షణ లేని దానివల్ల క్లాసు మామూలుగా 5 గంటలు పడుకొని నిద్రపోతాం, ఇంకో గంట ఎక్స్ట్రా 1.5 అవర్ కూడా ఎక్స్ట్రా నిద్రపోతున్నాం. ఎప్పుడు నాయన అంటే భాగవతం క్లాస్ అప్పుడు ప్రభు. సో అది కూడా ఒక స్లీపింగ్ టైం అనమాట. అది కూర్చోంగానే జయ రాధ మాధవ అనంగ అనేటప్పటికీ కళ్ళు కరతాలు కొట్టుకున్నట్టు కళ్ళు కొట్టుకుంటాను అనమాట. తర్వాత మెల్లిగా స్నేక్ డ్యాన్స్ అయిపోతుంది, బుసలు కొట్టి. కానీ అదే ఏదైనా ప్రాపంచికమైన విషయాలు చాలా యాక్టివ్గా మనం వింటామన్నమాట. అంటే దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలా మన యొక్క రుచి దేని పట్ల ఉంది, రుచి దేని పట్ల ఉంది, ఆధ్యాత్మికాన్ని ఎంత ఉంది, భౌతికానికి ఎంత ఉంది, భౌతికానికి ఎంత ఉంది. సో అందుకని చెప్పి అజామిలుడు చూడండి చరిత్రలో ఒకే ఒక్క సంఘటన చూశాడు, ఎంత పవిత్రమైన జీవితాన్ని గడిపేటువంటి వాడు. ఒక్క సంఘటన, ఈ బంధనాల నుంచి బయటపడాలంటే చాలా కష్టపడాల. బ్రహ్మర్చి కావడానికి విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడంట, కానీ అజామిలుడు పతనమైపోవడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పట్టింది. ఒక్క క్షణంలో పతితుడైపోయాడు అజామిలుడు, అంత కష్టపడి సంపాదించినటువంటి తపశ్శక్తి అంతా కూడా. కానీ బ్రహ్మర్షి కావడానికి విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు అనమాట. ప్రభుపాదుల వారు కూడా ఆయన ఏం చెప్తారు అంటే, పాలు మరగబెట్టి కోవా తయారు చేయాలంటే మరగబెట్టాలి మరగబెట్టాల, ఆ గరిట పెట్టి తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది మాడిపోతుంది. మరగబెట్టి మరగబెట్టి జాగ్రత్తగా లాస్ట్ అది కోవా తయారయ్యేటప్పుడు ఒక్క డ్రాప్ దాంట్లో పాయిజన్ వేసేస్తే అయిపోయింది, అంత వేస్ట్. అంత కష్టపడింది వేస్ట్. సో అదే రకంగా మనం కూడా భక్తి సాధన పవిత్రత చాలా ఇది, ఒక్క తప్పటడుగు వేస్తే ఫినిష్ అయిపోయింది, అంతటితో మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఆచార్యులు ఏది నీకు అనుకూలంగా ఉంటుంది, ఏది ప్రతికూలంగా ఉంటుంది, భక్తిలో నీకు ఏది అనుకూలం ఏది ప్రతికూలం ఇవన్నీ కూడా చెప్తున్నారు, దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలన్నమాట. సో అందుకని ఈ యొక్క మార్గంలో కత్తి మీద సాము అని చెప్పి చెప్పారు. చాలా కేర్ఫుల్ గా మనం ఈ యొక్క జీవితం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్లాలన్నమాట. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క స్థాయిలో పతనాన్ని పొందేదానికి అవకాశం ఉంది. కొంతమంది కామానికి పతనమైపోతారు, కొంతమంది కాంచనం ధనం అన్నమాట, కొంతమంది కీర్తి పేరు ప్రతిష్ట నాకు గుర్తింపు రావాలా, నాకు అది కావాలా ఇది కావాలా, లేకపోతే కొంతమంది ఇన్ని రోజులు డివోషనల్ సర్వీస్ చేస్తారు, ఎక్కడైనా కొంచెం లక్ష్మి కనిపిస్తే అయిపోయింది భక్తి ఫినిష్. కానీ ఆ భగవంతుడిని పొందుతాం మనం వీటన్నిటిని కానీ జయించేస్తే, వీటిని జయిస్తే భగవంతుడిని పొందుతాం మనం. ఒకసారి ఒక దొంగ ఒకడు వచ్చినాడంట, ఒకసారి దొంగలు భక్తులు అయిపోతారు, భక్తులు దొంగలు అయిపోతారు. ఒకసారి ఒక దొంగ ఒకడు వచ్చినాడంట మందిరానికి, వచ్చి ప్రవచనం జరుగుతూ ఉందంట. జరుగుతూ ఉంటే ఆ ప్రవచనం చెప్పే వ్యక్తి బృందావనంలో యశోదమ్మ కృష్ణుడికి ఎట్లా అలంకరణ చేస్తుంది అనేటువంటిది వివరిస్తున్నాడంట. వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి నెక్లెస్, కంకణాలు, భుజ కంకణాలు, భుజకీర్తులు, కుండలాలు ఇవన్నీ కూడా ధరించేదంట కృష్ణుడికి. అది విని దొంగ అనుకున్నాడంట, ఓరే బృందావనం అంట, కృష్ణుడంట, వీడెవడో చాలా గొప్పోడ్రా, ఇక్కడేదో నేను చెవుపోగు కొట్టేసేది, ముక్కు పొడకు కొట్టేసేది, చిన్న చిన్న రింగు కొట్టేసేది, ఎంతకాలం ఈ జీవితం, వాడెవడో పిల్లోడంట, ఒక్కసారి వాడిని గాన మనం కొట్టేసినట్టయితే ఇంకా కాలు మీద కాలు కాదు తల మీద కాలు వేసుకొని జీవించవచ్చు హ్యాపీగా అని చెప్పి వాడు ఇంకా పూర్తిగా ప్రవచనం వినలేదంట, బయలుదేరేశాడంట. బృందావనం కృష్ణుడు అంటే ఇంతకుముందు పేపర్ లేదు రాసుకునేదానికి, వాడు గుర్తుపెట్టుకోవాలా ఎక్కడికి వెళ్లాలా, దొంగతనం ఎవరి దగ్గర చేయాలా అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. అందుకని చెప్పి బృందావనం ప్రదేశం పేరు, కృష్ణుడు తల్లిదండ్రులు ఎవరు, నందమహారాజు యశోదమ్మ తల్లిదండ్రులు, ఇది అడ్రస్ అనమాట. దారంతా వాడు దక్షిణ దేశం నుంచి వృందావనానికి వెళ్లేంత వరకు దారంతా జపం అనమాట, వృందావనం కృష్ణుడు జపం. ప్రభుపాది స్టోరీ చెప్పి చెప్తాడు, వాడి డివోషనల్ సర్వీస్ స్టార్ట్ అయిపోయింది, వాడు బృందావనం జపం చేస్తున్నాడు, కృష్ణుడిని జపం చేస్తున్నాడు. డివోషనల్ నువ్వు ఏదో ఒక రకంగా జపం చేయాలా, చేస్తే నీలో పరివర్తన కలుగుతుంది, మార్పు కలుగుతుంది, అది ఇంపార్టెంట్ అనమాట. అందుకనే ప్రభుపాది ఇంకో కథ కూడా చెప్పారు, ఒక పండితుడు రోజు ఉపన్యాసం ఇచ్చేవాడంట, ఒక బస్సు డ్రైవరు ర్యాష్ గా డ్రైవ్ చేసేవాడంట. వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తే యమధర్మరాజు చెప్పాడంటే ఈ ఉపన్యాసాలు ఇచ్చేవాడు నరకానికి వెళ్తాడు, ఈ బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. ఆ పండితుడికి చాలా కోపం వచ్చిందంట. ఆఫ్టర్ ఆల్ వీడు బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి, నేను రోజు ఉపన్యాసాలు ఇచ్చేవాడిని, నేను నరకానికి వెళ్ళడం ఏంటి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, ఏ ఆపవై చాలు గాని, రోజు ఉపన్యాసం చెప్పేవాడి ఆ భగవంతుని గురించి ఒక్క మాటను చెప్పేవాడుగా, నీ గొప్పలు చెప్పుకు, నేను ఇంద్రుణ్ణి, నేను చంద్రుణ్ణి, అది ఇదని చెప్పుకునేవాడు. వీడు బస్సు డ్రైవర్ అయినా కానీ ర్యాష్ గా డ్రైవ్ చేసేవాడు, టర్నింగ్ లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. చాలా మంది ప్రయాణికులు భయంతో వాళ్ళు కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు, కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవత్ నామం చేపించాడు వీడు, అందుకని వైకుంఠానికి పోతాడు. కొన్ని వేల మంది చేత నామం చేపించాడు వీడు, అందుకని వాడు వైకుంఠానికి పోతున్నాడు, నువ్వు నరకానికి పోవాల్సిందే అన్నాడు. సో ఇక్కడ ఏదో ఒక రకంగా ఆ భగవంతుని యొక్క సంబంధం ఏర్పడాలన్నమాట. వీడు దొంగైనా కానీ వృందావనం కృష్ణుడు, వృందావనం కృష్ణుడు, వృందావనం కృష్ణుడు. మనం నడిచిపోవాలంటే ఎన్ని నెలలు పడుతుంది వృందావనానికి? దారంతా నామం చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. తీరా వృందావనానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని అడుగుతాడంట, ఏమండి పిల్లవాడిని చూస్తే చాలు, ఏయ్ నువ్వు కృష్ణుడా అంటాడు. మళ్ళా వీడికి నగల్లేవు, వీడు కృష్ణుడు కాదు అంటాడు. మళ్ళా ఇంకొకటి చూసి, ఏయ్ నువ్వు కృష్ణుడా అంటాడు. తర్వాత వాళ్ళని అడిగాడు, కృష్ణుడు ఎక్కడుంటాడు? వృందావనంలో సింపుల్, కొన్ని వందల సంవత్సరాల కిందట వాళ్ళు చాలా సరళమైనటువంటి గ్రామీణ వ్రజవాసీస్ అనమాట. కృష్ణుడు ఎక్కడుంటాడు అంటే వాళ్ళు సరళంగా వాళ్ళు ఏం చెప్పాడు, కాళీఘాట్లో ఉంటాడు కృష్ణుడు, లేకపోతే గిరిగోవర్ధన దగ్గర ఉంటాడు కృష్ణుడు, లేకపోతే చీరఘాట్లో ఉంటాడు కృష్ణుడు, రమణ రేతిలో ఉంటాడు కృష్ణుడు. ఇట్లాగా వాడు కృష్ణుడు ఎక్కడని ఎవరిని అడిగినా కానీ కృష్ణుడు లీలలు చేసిన ప్రయత్నం అన్ని కూడా వాళ్ళు చెప్పేవారంట. ఓహో అక్కడ ఉంటాడా, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ అడిగేవాడు కృష్ణుడు ఎక్కడ, వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకో దగ్గర. అట్లా కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశం అంతా వృందావనం అంతా తిరిగేశాడు, తర్వాత కృష్ణ నామం చేసేశాడు, ఆ వ్రజవాసుల యొక్క సాంగత్యము, వాళ్ళ దర్శనము ఇవన్నీ చేశాడు. ఇంకా కానీ వదలట్లేదు కృష్ణ, ఆ పిల్లోడు దొరకకుండా తిరుగుతున్నాడే, ఎట పట్టుకోవాలా, దొరకకుండా తిరుగుతున్నాడే, కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు. ఆ వాడి యొక్క ధ్యానం ఎంత తీవ్రమైపోయింది అంటే ఇంక కృష్ణుడు తను తాను ఆపుకోలేకపోయాడంట, వాడి ముందు ప్రకటమైపోయాడు. అయ్య కృష్ణుడు 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 అంటున్నావు, నేనే కృష్ణుడు, ఏం కావాలి తను చూశాడంట, నగలు గిగలు అన్ని చూశాడంట, వీడే కృష్ణుడు. అయితే కనపడంగానే ఇవన్నీ అడిగేస్తే ఏమైపోద్దో వ్యవహారం, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాను, కొంచెం ఈ పిల్లవాడిని మునగ చెట్టు ఎక్కించి అప్పుడు అడుగుదామని చెప్పి ఆ కృష్ణుని యొక్క పాదార విందముల నుంచి ఆయన ముఖం వరకు మధురాష్టకం పాడడం మొదలు పెట్టాడంట. నయనం మధురం వదనం మధురం వేణు మధురం అని చెప్పి పొగడ్డం 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 బాగా పొగిడిన తర్వాత అర్చనం అయిపోయింది. దొంగ పూజారి అయిపోయాడు, భగవంతుడిని అర్చనం చేస్తున్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు అనమాట. కీర్తించి 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 ప్రభుపాదులు వారు చెప్తారు వాటి డివోషనల్ ఇది ఎంత ఇదైంది అంటే, అప్పుడు అనుకున్నాడు బాగా పొగిడాను కదా ఇప్పుడు అడిగేద్దాం అన్నాడు. ఏ బాబు ఇవన్నీ బలే ఉన్నాయా నీ ఒంటి మీద, నాకు ఇస్తావు అన్నాడంట. కృష్ణుడు కూడా పరీక్ష పెట్టడానికి, ఈ నగలుకాన్ని నేను వేసుకుని ఇంటికి వెళ్ళకపోతే మయ్యా యశోద ఇంకేం లేదు, చాలా కోపం వస్తుంది ఆమెకి అన్నాడు. వీడు అనుకున్నాడు మళ్ళా తొందరపడి తొందరగా అడిగేశాను, ఇంకొంచెం చెట్టు ఎక్కించి ఉండాల్సిందని చెప్పి మళ్ళా వదిలే వదిలేను మళ్ళా పొగడ్డం మొదలు పెట్టాడంట. మళ్ళా బా తర్వాత కృష్ణుడు ఎంత ప్రసన్నమైపోయాడు అంటే, అరే నాయన నీకు నగలు కదా కావాలా తీసుకో అన్నాడు. అప్పుడు వీడిలో ఎంత పరివర్తన కలిగింది అంటే, వీడేమంటున్నాడంటే, అయినా కానీ ఈ నగలన్నీ కూడా స్వామి బాబు నీ ఒంటి మీద ఉంటేనే వీటికి అందం వచ్చింది, అయినా అవి తీసుకొని నేనేం చేస్తాను, అయినా కానీ నీ రూపం ఎంత ఆకర్షణీయంగా ఉంది, నీ మాట ఎంత తీయగా ఉంది, తేనె కన్నా తీయగా ఉంది, అయినా నాకొక సహాయం చేసి పెడతావు అన్నాడు. ఏంటి అన్నాడు, నువ్వు నాకు లభిస్తావా అని అడిగాడంట చివరికి ఆ దొంగ, నువ్వు నాకు లభిస్తావా అని అడిగాడంట. అప్పుడు కృష్ణుడు ప్రసన్నమైపోయి అడిగి మోక్షాన్ని ప్రసాదించాడంట, నువ్వు నాకు లభిస్తావా అన్నాడు. సో ఆ రకంగా మనం నిజంగా భక్తి అన్నటువంటిది చేస్తూ ఉంటే మనలో ఆ పరివర్తన రావాలా. ఆ నగల కోసం వెళ్ళినటువంటి వ్యక్తి చివరికి నువ్వే నాకు కావాలి కృష్ణ, నువ్వు నాకు కావాలన్నాడు. అది పరిపూర్ణత్వం. సో మనం కూడా ఏంటి అంటే, ఆ కృష్ణుణ్ణి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. కృష్ణుణ్ణి పొందడానికి మనం ప్రయత్నం చేయాలను, కృష్ణుణ్ణి పొందడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుపాదుల వారి టైంలో కూడా ఒక భక్తుడు ఒక ఆయన ఉండేవారు అనమాట. ఆయన పేరు బడాహరిదాస్ అనమాట. ఆయన ఒకసారి, ఆయన చిన్న అనాథ పిల్లవాడంట, ముంబైలో చిన్న చిన్న దొంగతనాలు ఇవన్నీ చేసుకుంటూ జీవితం గడిపేవాడంట. ఒకరోజు చిన్న దొంగతనం ఏదో చేసిన దానికి జైల్లో పెట్టుంటే జైల్లో భగవద్ దర్శనం మ్యాగజైన్ ఉండిందంట. మరి ఆయన అదృష్టం, ఆ భగవద్ దర్శనం మ్యాగజైన్ లో ప్రభుపాదులు వారు చేయిట్టు పెట్టుకుని మాట్లాడుతున్నారంటే, అది ఫోటో అంట. చేతిలో రాడో వాచ్ బంగారుది ఉందంట ప్రభుపాదుల వారికి. అప్పుడు ఈయనకి, ఇంక 3 రోజుల్లో నేను రిలీజ్ అయిపోతాను జైలు నుంచి, ఈ వాచ్ కథ ఎంతో చూడాలా అని చెప్పి ఆ భగవద్ దర్శన్ ప్రకారం అడ్రస్ తీసుకొని జూహు ముంబైకి వెళ్ళాడంట. అప్పుడు ఇంకా టెంపుల్ కట్టలేదన్నమాట, జస్ట్ ప్రారంభంలో ఉంది. నేరుగా వెళ్ళిపోయి అది ఆ ఫోటో ప్రభుపాదుల వారిది తీసుకొని వచ్చినాడు. ఆయనకి శిష్యులు ఎవరో ఆ బంగారు వాచ్ గిఫ్ట్ ఇచ్చినారు, ఆయన పెట్టుకొని ఉన్నాడు. ఈయన ఆ వాచ్ దగ్గరే చేయిబెట్టి ఈయన ఉన్నాడా అని అడిగాడంట. ఈయన ఉన్నాడా అని అడిగాడు. అడిగితే అప్పుడే ప్రభుపాదుల వారు హైదరాబాద్ వచ్చినారంట, మన పుల్లారెడ్డి గారు స్థలం ఇస్తానని చెప్పి పిలిచారంట ప్రభుపాదుల వారిని. అరే ఈరోజే వెళ్ళిపోయారు, ఇంకొక 3-4 రోజుల్లో వస్తారు అన్నాడు. అప్పుడు ఇతను అడిగాడు, ఆయన వచ్చేంతవరకు నేను ఆశ్రమంలో ఉండొచ్చా అన్నాడంట. ఉండొచ్చు, నో ప్రాబ్లం అన్నాడు. మొదటి రోజు ప్రభుపాద ఆ రోజే వెళ్ళారు డబ్బులు ఇచ్చి ఆశ్రమం మెయింటైన్ చేయడానికి. మొదటి రోజు మంచి సబ్జీ, దాల్, రైస్, మంచి స్వీటు, హాటు అన్నీ ఉండిందంట. 2వ రోజు కొంచెం తగ్గిందంట క్వాలిటీ. 3వ రోజు ఓన్లీ రసం. అతను అడిగాడంట, మొదటి రోజు బ్రహ్మాండంగా పెట్టారు, 2వ రోజు కొంచెం తక్కువ, 3వ రోజు ఏంటి ఇట్లా అన్నాడంట. అప్పుడు టెంపుల్ కమాండర్ చెప్పాడంట, గురువుగారు మొదట వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చారు, దాంతో ఉండింది, 2వ రోజుకి డబ్బులు తగ్గాయి, 3వ రోజుకి అసలు లేవు, అందుకని చెప్పి ఇట్లా. అరే ఇటువంటిది ఏదైనా ఉంటే నాకు చెప్పండి అన్నాడంట. అని చెప్పని ఒక 5-6 బస్సులు ఎక్కి దిగేశాడంట. పెద్ద ఆటో నిండుకు సరుకులని నింపుకొని ఆమె వచ్చేసాడంట. అంటే ఏం జరిగిందో మీకు తెలుసు, 4-5 బస్సులు ఎక్కి దిగేశాడు, ఆటో నిండుకు ఫుల్ లోడ్ చేసుకుని వచ్చేసాడు అనమాట. పెద్ద ఫీస్ట్ అనమాట. ఆయన ప్రభుపాదుల వారు వచ్చేసరికి వాళ్ళందరూ, అప్పుడేంటి అంటే కొత్త భక్తుడు ఎవరైనా అవుతాడు అంటే చాలా ఆనందం అనమాట. ఎందుకంటే డివోటీస్ లేరు, అప్పుడే మూమెంట్ స్టార్ట్ అయింది అనమాట. ఈయన కొత్త భక్తుడు అని చెప్పి పరిచయం చేశారు ప్రభుపాదుల వారికి. ప్రభుపాదుల వారు చూడంగానే ప్రభుపాదుల వారు హౌ ఆర్ యూ అని అడిగారంట, ఎట్లున్నావు అని అడిగారంట. ఆయన 25 ఇయర్స్ యానివర్సరీ రోజు ఆయన చెప్పారంట. ఆయన చెప్పారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు. ఆ ప్రభుపాదుల వారు అడిగినటువంటి హౌ ఆర్ యూ, ఎట్లు, నా జీవితంలో నన్ను ఎవరు అడగలేరు, నాకు తల్లిదండ్రులు లేరు, స్నేహితులు లేరు, నేనేదో ఫుట్పాత్ మీద బతికాను, నేను ఎట్లా బతికాను, నన్నెవరు ఆ రకంగా అడగలేదు. అది నా హృదయాన్ని హత్తుకునింది. ప్రభుపాదుల వారు అడిగింది, నువ్వెట్లున్నావు అని చెప్పి అడిగారు, అదే హృదయాన్ని హత్తుకునింది. అప్పుడు అనిపించింది ఇటువంటి ప్రేమమూర్తిని జీవితంలో సేవించాలి కానీ ఈ చిల్లర పనులు చేసుకుంటూ నా జీవితం ఏంది అని చెప్పి నేను ఇంక బయటికి వెళ్లకుండా ప్రభుపాదుల వారి దగ్గర ఆశ్రమంలో ఉండిపోయాను, ఆశ్రమంలో ఉండిపోయాను. సో ప్రభు అది ఈ కథ చెప్పినప్పుడు ఇజోలిన జయపతాక స్వామి మహారాజ్ అక్కడున్నారనమాట. ఆయన నవ్వుతూ ఏమన్నారంటే, నువ్వు ప్రభుపాద వాచ్ కొట్టేయడానికి వచ్చావు ఆశ్రమానికి, ప్రభుపాద నీ హార్ట్ కొట్టేశారు అని చెప్పి చెప్పారను. ప్రభుపాద నీ హార్ట్ కొట్టేశారు అని చెప్పి. సో ఈ రకంగా తెలిసో తెలియకో ఏదో ఒక బలహీనత ఉన్నప్పటికీ కూడా యథార్థం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ సత్యాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలా. ఆ సత్యం ఎవరు? కృష్ణుడు సత్యం. గీతలో భగవంతుడు చెప్తున్నాడు, మత్త పరతరన్నాన్ని కించిదస్తి ధనుంజయ, నన్ను మించిన పరమ సత్యం ఇంకొకటి లేదు ఈ సృష్టిలో అన్నాడు భగవంతుడు. ఆయన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలా. ఎంతో మంది అభాగ్యులు, వాళ్ళకి ఆ అవకాశం లేదు. ఈరోజు మనకు ఆ అవకాశం లభించిందనమాట. అందుకని చెప్పి కొంత సమయం దొరికితే కూర్చొని భాగవతంలో లీలలేంటో చదువుకోవాలా, కొంత సమయం దొరికితే ఏదైనా వినడానికి ప్రవచనాలు వినాలా, కొంత సమయం దొరికితే 1-2-3 మాలలు ఎక్స్ట్రా జపం చేసుకునేదానికి ప్రయత్నించాలా. కానీ ఈరోజు మనం ఏంటి అంటే, సంవత్సరాలు లెక్కేసుకున్నా కానీ ప్రతిదానికి మనకింకా ఫోర్స్ చేయాలా. జపం ఓయమ్మా నేను జపం చేయకపోతే వాళ్ళు ఏమైనా చూసి ఏమన్నా చేయలేదని చెప్పి అంటారేమో, అందుకని జపం చేస్తున్నాం కానీ కృష్ణ కోసం ప్రేమ కాదు. నేను ఒకవేళ మంగళారతికి రాకపోతే ఎవరన్నా అనుకుంటారేమో, దానికోసం వస్తున్నాం కానీ సహజంగా ఆ రాధా గోవిందల్ని నేను దర్శించుకోవాలనేటువంటి న్యాచురల్ అట్రాక్షన్ వల్ల మనం రావట్లేదు. అరే కృష్ణుడు లీలలు ఏదో చదవండి 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 అంటున్నారు కాబట్టి ఏదో ఒక అర్ధ పేజీ చదివి చదివేటప్పుడు కూడా మంచి కళ ఒకటి కందాం అని చెప్పి లేకపోతే ఏదో ఆలోచిస్తామని చెప్పి మైనది. కానీ న్యాచురల్ గా ఆ తత్వం కృష్ణుని యొక్క లీల కథామృతం అది విని మనం తెలుసుకోవాలనేటువంటి తపనతో చేయట్లేదు. సో ఎప్పుడైతే మరి ఇవన్నీ ఇన్ని సంవత్సరాలైనా ఎవరో ఒకరు నేడితే జరుగుతుంది, ఇంకా స్వతంత్రంగా ఇవన్నీ చేయాలన్న భావన రాలేదు, మరి ఎప్పుడు కలుగుతుంది నాకు ఆ భావన? నరోత్తమ దాస్ ఠాకూర్ ఆయన బృందావనంలో ఉన్నారు, ఉండేది బృందావనంలోనే, ఆయన కీర్తన రాశారన్నమాట. ఆ కీర్తనలో ఆయన ఏం రాశారు అంటే, హే భగవంతుడా ఈ బృందావనాన్ని నేను ఎప్పుడు దర్శించగలను? ఆయన ఉండేది బృందావనంలో, బృందావనంలో ఉన్నా గానీ ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి నేత్రాలతోటి బృందావనాన్ని మనం చూడలేం, ప్రేమ దృష్టి కావాలా? అందుకని ఆయన కీర్తనలో రాసుకుంటున్నారు, ఈ బృందావనాన్ని నేను ఎప్పుడు దర్శించగలను. మనం కూడా భగవంతుని ముందున్నాం కానీ ఆ భగవంతుని నిజంగా చూస్తూ ఉన్నామా? ఎప్పుడు చూడగలం? మనలో ఉన్నటువంటి కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు ఇవి ఎప్పుడైతే ప్రక్షాళన అవుతాయో అప్పుడే ఆ ప్రేమ స్వరూపుణ్ణి మనం చూడగలం, ఆ గుణాతీతుడైనటువంటి భగవంతుని మనం చూడగలం. సో అందువల్ల రోజులు గడిచే కొంది ఆ తపన పరితాపం ఉండాలన్నమాట. స్వామి 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 నువ్వు నాకు కావాలా, నువ్వు నాకు కావాలా. ఆ దొంగ లాస్ట్కి ఏమన్నాడు, నీ ఆభరణాలొద్దు నువ్వు నాకు కావాలన్నాడు, నువ్వు నాకు కావాలన్నాడు. కృష్ణుడు మోక్షాన్ని ఇచ్చేశాడు, వాడు దొంగ అయినా కానీ మోక్షాన్ని ఇచ్చేశాడు, నువ్వు నాకు కావాలన్నాడు. వాడి సాధనలో తీవ్రత ఎంత అయింది అంటే ఆ నగల పట్ల కృష్ణుని పైన ఉన్నటువంటి అలంకరణ ఉన్నటువంటి ఆ నగల పట్ల ఆకర్షణ పోయింది. నువ్వు నాకు కావాలన్నాడు, నువ్వు నాకు కావాలన్నాడు. సో అందువల్ల న్యాచురల్ గా కృష్ణుని పట్ల ఆకర్షణ మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నించాలా. చరిత్రలో చాలా మంది హీరోలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట, వాళ్ళందరూ ఇప్పుడు లేరు. మనం కూడా రకరకాల ప్లాన్లు వేసి అట్లా ఒరే నాయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా కృష్ణుని సేవించు అంటే లేదు, ఇట్ట నటిస్తాను ఇట్ట నటిస్తాను అట్ట చేస్తాను ఇట్ట చేస్తాను ప్లానింగ్ ప్లానింగ్ చేసి చేసి అటువంటి ప్లానింగ్ వేసిన వాళ్ళు చాలా మంది పోయారు. కొన్ని రోజుల తర్వాత ఒక 30-40 సంవత్సరాల తర్వాత మనం కూడా ఎవరో ఉండం, కొత్త బ్యాచ్ ఉంటుంది ఇక్కడ, అప్పుడు వాళ్ళు కూడా ఎవరో ఒక ఆయన పట్టుకొని పీక్తూ ఉంటాడు అనమాట, రే నాయన ఇతర భక్తి అట్ట భక్తి అది ఇది అని చెప్పి. మరి కలి యొక్క ప్రభావం అప్పటికి భక్తి చెయ్యండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారో ఉండరో భవిష్యత్తులో తెలియదు మనకు. అట్లీస్ట్ ఇప్పుడు కొంతమంది మనం వెనకాల పడి చేయండి చేయండి మోక్ష సాధన ఇదే మార్గం అని చెప్పి మన వెనకాల పుష్ చేస్తున్నారు. అప్పట్లో అటువంటి పరిస్థితి ఉండదో ఉండదో కూడా తెలియదు మనకు కలి యొక్క ప్రభావం వల్ల. సో ఉండేటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. భగవంతుడు ఒక్కడే చెప్తున్నాడు గీతలో, ఆ బ్రహ్మభూనాలోక పునరావర్తన అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది, ఎక్కడైతే పునర్జన్మ ఉందో అక్కడ మృత్యు ఉంది, ముసలితనం ఉంది, వ్యాధి ఉంది, అది దుఃఖాలయం. మాముపేద్యంతు కౌంతే పునర్జన్మ న విద్యతి, నా లోకానికి వచ్చినట్లయితే పునర్జన్మ లేదు, అది వైకుంఠం. దాన్ని అక్కడికి వెళ్ళడానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి. అంతేగాని ఇక్కడ అద్దె ఇంటిని అలంకరించుకుంటూ లేకపోతే ఇంకో రకంగా సమయాన్ని మనం వృధా చేస్తే, అందుకనే ఆచార్యులు చెప్తున్నారు దుర్లభ మానుష్య జన్మ హని మాడి వేడ వృక్ష ప్రగల. మనుష్య జన్మ దుర్లభం దొరకడం, ఒక్కసారి జీవుడు మనుష్య జన్మను పొందాలంటే దానికి ముందు 80 లక్షల యోనుల్లోకి ప్రయాణం చేసి ఉండాలన్నమాట. 80 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత చివరిగా మనుష్య జన్మ వస్తుందన్నమాట. ఈ మనుష్య జన్మను మనం సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళా సంసార చక్రం, పునరపి మరణం పునరపి జననం, మళ్ళా ఈ సంసార చక్రంలోకి పోయి చిక్కుకుంటాం అన్నమాట. సో అందుకని మనకు ఈ యొక్క జీవుడికి జీవుణ్ణి పతితం చేసేటువంటి పతితుణ్ణి చేసేటువంటి వాతావరణం ఏంటి, మన శత్రువులు ఎవరు, ఇవన్నీ తెలుసుకొని వాటి నుంచి మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. చాలా కేర్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్, ఎనీ డౌట్స్? ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క పుణ్యకర్మను బట్టి కొంత శక్తులు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎవడైనా బీదవాడు ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర కూడా వరం పొందొచ్చు మనం. ఏమయ్యా ఒక పూట భోజనం పెట్టవయా నాకంటే, అతను ఇస్తాడు, అతనికి ఉండేది అది ఇస్తాడు, ఆ భోజనమే వరం. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఇంకేదన్నా అడుగుతాం. అతను కొంచెం ధనికుడుగా ఉంటాడు, ఏదైనా ధనం ఇవ్వయన్నాడు, ఇస్తాడు, అదే వరం. సో అట్లాగే దేవతలు కూడా వాళ్ళు కొన్ని శక్తులు యుక్తులు కలిగి ఉంటారు, వాళ్ళు కూడా వరాలు అడిగినప్పుడు ఇస్తారన్నమాట. అయితే ఏ వరం అడగాల అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. చరిత్రలో చాలా మంది చాలా వరాలు అడిగారు, వాళ్లతో పాటు ఆ వరాలన్నీ పోయాయి. అటువంటిది అడగకూడదు. ఒకవేళ బ్రహ్మ మీ ముందు ప్రత్యక్షం ఏం కావాలా, భక్త ప్రసాద్ అని అడిగితే మీరేం అడగాలి, కృష్ణ ప్రేమేంటి బ్రహ్మ అని అడగాలి. అట్లా కాకుండా నీ పోస్ట్ నాకు ఇచ్చేస్తావా అన్న, చాలా టెన్షన్, అది చాలా టెన్షన్ అన్న. పోస్ట్ అడగకూడదు, కృష్ణ ప్రేమ కావాలని అడగదు. ఎవడో పూర్వానికి ఒకడు బ్రహ్మ బుర్రను అర్థం చేసుకోవాలని వరం కోరాడండి, భగవంతుడు చెప్పి వద్దునైనా నీ కెపాసిటీకి ఎత్త ఎక్కువరా అన్నాడు. ఇంత తపస్సు చేసింది అందుకే కదా అన్నాడు. సరే నీ కర్మను తదాస్తానాడు. ఆ బ్రహ్మ బుర్ర వీడిలోకి ఎట్లయితే ఎంటర్ అయిందో, వీడి శరీరం చిన్న కెపాసిటర్లోకి ఎక్కువ ఎనర్జీని పంపిస్తే ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది, ఫట్ పేలిపోయింది అనమాట, అట్లా అయిపోతుంది అనమాట. ప్రశ్న ఏంటి అంటే, మనసులో పూర్వంగా ఉన్నటువంటి వాసనలు ఎంత వద్దనుకున్నా వస్తూ ఉంటాయి, వాటిని ఎట్లా అతిక్రమించాలా అనేటువంటిది ప్రశ్న అన్నమాట. ఇప్పుడు మనం ఏంటి అంటే, భౌతికంగా కూడా మనకు కొన్ని విషయాల దగ్గర కొన్ని సమస్యలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మంటల్లో చేయబెడితే కాలుతుంది అన్నటువంటి విషయం తెలుస్తుంది అన్నమాట. తెలిసి మనం ఎంత కేర్ఫుల్గా ఉంటాం, చాలా కేర్ఫుల్గా ఉంటాం. ఎక్కడ మంట ఉన్నా కానీ ఒక అడుగు వెనక్కేసి నిలబడతాం అన్నమాట, తెలిసిన తర్వాత బే అని చెప్పి వెళ్ళిపోవాం అన్నమాట. అంటే దాని యొక్క ఇంటెన్సిటీని మనం ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు, తీవ్రత. దాని యొక్క మంట ఏ రకంగా మనల్ని కాలుస్తుందో, మనసులో కూడా అన్యమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మన సమయం కూడా కాలిపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి, సమయం కాలిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక థాట్ మీద మనం ఆలోచిస్తూ కూర్చున్నాం అనమాట, ఒక మాల జపం అయిపోయింది, ఒక్క శబ్దసారి కూడా కృష్ణ అని వినలేదు, ఆ 7 నిమిషాలో 10 నిమిషాలో వ్యర్థం వేస్ట్ అయిపోయింది, కాలిపోయింది. గతించిన కాలం మరలా మీరు 1 కోటి రూపాయలు ఇస్తే తిరిగి వస్తుందా చెప్పండి? మనం ఇక్కడ ఉండే వాళ్ళం, వివిధ వయసుల్లో ఉన్నాం, ఎవరైనా కానీ దో నీకు ఒక 5 లక్షలు ఇస్తానా, నన్ను ఒక 20 సంవత్సరాల ముందుకి తీసుకెళ్ళిపో, వీలవుతుందా చెప్పండి? సో భాగవతం సారాంశం ఏం చెప్తుంది అంటే, మనుష్య జీవితంలో సమయం యొక్క విలువ తెలిసిన వాడే నిజమైన తెలియగలవాడు. డబ్బు విలువైంది కాదు, బంగారు విలువైంది కాదు, మనుష్య జీవితంలో ఆస్తులు విలువైనటువంటివి కాదు, సమయం విలువైంది. డబ్బు పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు, బంగారు పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే తిరిగి పొందలేవు నువ్వు. సమయం పోతే తిరిగి పొందలేవు. చాలా మంది ఎనర్జీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఆ ఎనర్జీని అంతా కూడా అనవసరంగా వేస్ట్ చేస్తుంటారు కృష్ణుడి సేవ కోసం కాకుండా. రేపు ఆ ఎనర్జీ అంతా పోయి 3 కళ్ళ ముసలాళ్ళు అయిపోయినప్పుడు, అప్పుడు అబ్బా నా జీవితం అంతా వ్యర్థం చేశాను, కొంచెం ముందు తెలుసుంటే ఈ సత్యాలు చాలా బాగుండేది. మరి తెలిసినోడు వినియోగించట్లేదు, తెలియక నువ్వు బాధపడుతున్నావు, తెలిసినోడు వినియోగించట్లేదు. సో అందుకనే భాగవతం ఏం చెప్తుంది, ఇవేవి పోయినా మళ్ళా సంపాదించుకోవద్దు, కానీ సమయం పోతే మళ్ళీ సంపాదించుకోలేం. ఎవడైనా కానీ నా వయసు ఇట్లా అయిపోయింది, కొంచెం ఏమన్నా ముందుకు వెనక్కి జరపండి అంటే కుదరదు. సో అందుకని ఆ యొక్క టైం వాల్యూ మనం తెలుసుకొని చాలా సీరియస్గా ఒక క్షణం కూడా వేస్ట్ కాకుండా, అరే ఇప్పుడు నేను అన్యమైన ఆలోచనతో వేస్ట్ చేస్తే మళ్ళీ ఈ టైం రాదు నాకు. మనకు చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తుందో, నిన్న భాగవతం క్లాసు కూర్చున్నాం, మళ్ళీ ఈరోజు భాగవతం క్లాస్ వచ్చేసింది, మళ్ళీ రేపు వచ్చేస్తుంది, సంవత్సరం కూడా అట్లాగే వెళ్ళిపోతుంది. మనం ఒక రోజు గడుస్తూ ఉంది అంటే భాగవతంలో 3వ స్కందంలో చెప్తాడు, ఏమని చెప్తారు అంటే, సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, మన జీవితాన్ని హరించేస్తున్నాడు. బా సూర్యుడు భలే ఉదయించాడు, బా సూర్యుడు భలే అస్తమించాడు, ఆయన అట్లా ఉదయించి అస్తమించి ఏం చేస్తున్నాడంటే మన జీవితాన్ని హరించేస్తున్నాడు. ఆయన ఉదయించి అస్తమిస్తూ ఉంటే మన లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది, మనందరం మృత్యువుకి చేరువవుతాం. సో అందువల్ల ఆ టైం యొక్క విలువ తెలుసుకుని మనం చాలా కేర్ఫుల్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఏదైతే ప్రవచనంలో మనం వింటామో దాన్ని మననం అన్నారు. కొంచెం టైం దొరికితే ఆ పాయింట్స్ అన్ని కూడా మనన చేసుకోవాలన్నమాట. చేసుకొని మన యొక్క వక్రమైనటువంటి మనస్సుకి బుద్ధి చెప్పి దాన్ని ట్రాక్ లో పెట్టుకుంటా ఉండాలి, ట్రాక్ లో పెట్టుకుంటా ఉండాలి. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, ఉదయంతో 100 సార్లు చీపురు కట్టుతో నీ మనసును కొట్టాలా, సాయంత్రం 100 సార్లు చెప్తో కొట్టాలి నీ మనస్సుని అని. అట్టని చెప్పి చెప్పులు చీపురు కట్టలు విరిచే బాకండి, ప్రభు ఒక సెట్ కావాలా అని చెప్పి. సో అంటే ఇన్స్ట్రక్షన్స్. మళ్ళా అదే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని అడుగుతారనమాట, మనసుని ఏ రకంగా కంట్రోల్ పెట్టుకోవాలి, దానికి మెడిసిన్ ఏంటి అంటాడు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు, ప్రవచనం మెడిసిన్ అంటారు. మనకన్నా ఉన్నతమైనటువంటి భక్తుల దగ్గర నుంచి సందేశం వినడం మనసుకి మెడిసిన్ అని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు. మనం రెగ్యులర్ గా వింటూ ఉండాల, విని దాన్ని మనన చేసి దాన్ని ఆచరణలోకి పెట్టి ఆ ప్రయత్నం చేయాలి. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు, ఆ మనసుకు మెడిసిన్ ఏంటి? ప్రవచనం. మనకన్నా ఉన్నతమైన భక్తుల దగ్గర నుంచి వినాలి, శ్రవణం చేయాలి, అదే మెడిసిన్ అని చెప్తారు.
హరే కృష్ణ, భాగవతంలో సూర్యుడు ఒకరోజు ఉదయించి అస్తమిస్తే మన యొక్క ఆయుష్ తీసేస్తారని చెప్పారు, కానీ కృష్ణ భక్తుల్ని మాత్రం హరించలేడని చెప్పారు, అది మనం ఎట్లా అర్థం చేసుకోవాలని?
డెఫినెట్ గా కృష్ణ భక్తుల్ని మాత్రం ఆయుష్ హరించరు. ఎందువల్లంటే కృష్ణ భక్తుల్ని, ప్రభుపాద ఒకసారి హైదరాబాద్ టెంపుల్ కు వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకునేదానికి ఒక టెంపుల్ ప్రెసిడెంటే ఉన్నారనమాట, ఇంకెవరు లేరు. అప్పుడు ప్రభుపాదులు ఎవరు అడిగారు ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ని, మిగిలిన వాళ్ళంతా ఏరి అన్నారు. అప్పుడు ప్రెసిడెంట్ చెప్పారు, ఆల్ ద డివోటీస్ ఆర్ టేకింగ్ రెస్ట్ ప్రభుపాద్ అన్నారంట. అప్పుడు ప్రభుపాద్ అన్నారు, ఓ దే ఆల్ బికేమ్ డివోటీస్, ఐఎమ్ ట్రయింగ్ టు బికమ్ డివోటీ అన్నారు. వాళ్ళందరూ భక్తులు అయిపోయారా, నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను భక్తుడు అవడానికి, నో ప్రాబ్లం. కానీ శిష్యుడి యొక్క కర్తవ్యం, గురువు ఎంత లేటుగా వచ్చినా వెయిట్ చేసి ఆయన రిసీవ్ చేసుకుని ఆయన దర్శనం చేసి ఆయన పాదపూర్తి చేసుకుని అప్పుడు నిద్రించాలా, వాళ్ళందరినీ లేపండి అన్నాడు. సో దీన్ని బట్టి హూ ఇస్ ద డివోటీ? డివోటీ డెఫినెట్ గా సూర్యుడు. ఎందువల్లంటే డివోటీ అన్నవాడు అన్యంగా సమయాన్ని వేస్ట్ చేయడు కదా, అన్యంగా వేస్ట్ చేయనప్పుడు అది ప్రాపర్ యూటిలైజేషన్. వాడు సూర్యుడు ఉదయించినా అస్తమించినా సంపూర్ణ కృష్ణ చైతన్యంలో కాలాన్ని గడిపినటువంటి వ్యక్తికి జీవితం ఏమి హరిస్తుంది? ఒకవేళ ఇక్కడ తగ్గినా గానీ శాశ్వతంగా ఆధ్యాత్మిక జగత్తులో జీవించడానికి ప్రిపేర్ అవుతున్నాడు అతను. అందువల్ల అతని యొక్క జీవనం హరింపబడినట్లు కాదనమాట. ఎవరికి? డివోటీకి. మనం డివోటీ డ్రెస్ లో ఉన్నాం అంతే, డివోటీ అవడానికి చాలా లాంగ్ వే టు గో అన్నమాట. క్లియర్ అయిందా? హరే కృష్ణ. భక్తుడికి యోగికి, యోగి అంటే భగవంతుణ్ణి పొందేదానికి కొన్ని మార్గాలున్నాయి. మనం పాటించేది యోగా అంటే యోగీశ్వరుడు కృష్ణుడు, ఆయన్ని సంతృప్తిపరిచేటువంటి చర్య చేసేటువంటి వాడు యోగి. ఆయన్ని సంతృప్తిపరిచే చర్య ఆయన ధ్యానంలో ఉండడం, యోగి అనేవాడు. అయితే భక్తుడు ఏంటి అంటే భక్తి యోగం ద్వారా ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. మామూలు యోగి ఏంటి అంటే ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి, అంటే ఏ రకంగా, నా మనసుకేం ఆలోచన రాకూడదు, నా మనసుకేం ఆలోచన రాకూడదు, జీరో థాట్ కెళ్ళాలి, నేను జీరో థాట్ కెళ్ళానా, ఏ ఆలోచన రాకూడదు అనేది ఒక ఆలోచన. నాకేం ఆలోచన రాకూడదు అనేది ఒక ఆలోచన. కానీ భక్తి యోగంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అంటే మనసు అనేది ఆలోచిస్తుంది, ఆలోచించినప్పుడే దాన్ని మనసు అంటారు. ఆత్మ అంటే నిర్వచనం ఏమిస్తున్నారు, క్వాలిటీ ఆఫ్ ఆత్మ, ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్, అనుభూతి చెందడము, కోరుకోవడము, ఆలోచించడము. ఈ మూడు ఉన్నప్పుడే అది ఆత్మ అవుతుంది. మరి ఆ మూడు లేకపోతే ఆత్మ లేదు. మరి ఈ యోగులు ఏమనుకుంటారండి, ఇవి లేకుండా థింకింగ్, ఏ ఆలోచన లేకూడదు, ఏ ఉండాలా, ఏ ఆలోచన లేకుండా ఉండాలి, అదొక ఆలోచన. కానీ భక్తి యోగి ఏంటి అంటే ఆలోచన ఉండాలా, అది కృష్ణుని కోసమై ఉండాలా. భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చడమే భక్తి యోగం అనమాట. ఇది ప్రాక్టికల్ కూడా. ఇప్పుడు మామూలు ఒక యోగి ఏమనుకుంటాడంటే నేను ఏ రూపాన్ని చూడకూడదు, అది నన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది. కానీ భక్తి యోగి, అన్యమైన రూపాల్ని నేను చూడను, కృష్ణ రూపాన్ని చూస్తాను, మరి కళ్ళు చూడాలనుకుంటే ఎక్కడ మేము ఇల్లు పెట్టుకుని మేము అందరినీ గుద్దుకుంటా తిరుగుతాం చెప్పండి. రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు ఆయన అచ్చమూర్తులను దివ్య మంగళమైన రాధా గోవింద రూపాలని చూసి 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 ఈ ప్రాపంచిక రూపాల పట్ల ఆకర్షణ వదిలేస్తాడు భక్తి యోగి. ఆయన మామూలు యోగి ఏమనుకుంటాడంటే జిహ్వా చాపల్యం నేను కంట్రోల్లో పెట్టుకోవాలి, నేను తినను ఏమి తినను తినను అని చెప్పి యోగి రోగి అయిపోతాడు అనమాట. కానీ డివోటీస్ నో ప్రాబ్లం తింటాను, అయితే ఏం తింటాను, కృష్ణ ప్రసాదం తింటాను. ఇప్పుడు వెయిటింగ్ అక్కడ మన కోసం, నైవేద్యం కూడా అయిపోయింది, కృష్ణ ప్రసాదం తింటాను. అందుకని ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే బంతిని బలవంతంగా లోపల నొక్కి పెడితే ఏదో ఒక రోజు ఆ బంతి చేతిలో శక్తి తగ్గిపోతే పైకి వచ్చేస్తుంది. భక్తి యోగంలో బలవంతంగా పట్టుపెట్టేది ఏం లేదు, డైవర్ట్ చేయడం, భౌతికం నుంచి ఇంద్రియాలని ఆధ్యాత్మికానికి డైవర్ట్ చేయడం. ఎవరికైనా వినాలా అని ఉంటుంది ఆ కథ, ఆ పాలిటిక్స్, ఆ చెత్త, ఆ చదారం వినేదాని బదులు ఉదయం సాయంత్రం, ఉదయం భాగవతం సాయంత్రం భగవద్గీత, ఉదయం కీర్తన సాయంత్రం కీర్తన, ఉదయం నామం మాట్లాడాలనుకుంటే రోజంతా బుక్ టేబుల్ దగ్గర నిలబడుకొని కృష్ణుడు దేవాది దేవుడు, ఆయనకుండే లక్షణాలు షడ్ ఐశ్వర్యస్య సమగ్రస్య, ఆయన లక్షణాలు ఇవి, నా స్వామి ఇంత గొప్పోడు, నా స్వామి లీలలు ఇవి అవి ఇవి మాట్లాడు, చెప్పు ప్రపంచానికి చెప్పు కృష్ణుడి గురించి. ఆ మాట్లాడాలనేటువంటి జిల అది కృష్ణుడి తత్వాన్ని ప్రచారం చేయడం ద్వారా రోజంతా మాట్లాడినా గానీ వాడు మౌని అంట. సో భక్తి యోగానికి మామూలు యోగికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే యోగి ఏం చేయకుండా నిగ్రహించుకోవాలని చెప్పి ఒక్కరోజు ఫుల్ బరస్ట్ అయిపోతాడు అనమాట సౌరభ మునిలాగా. కానీ భక్తి యోగి ఏంటి అంటే ఈ ఇంద్రియాల్ని భౌతికం నుంచి ఆధ్యాత్మికం కృష్ణుని పక్కకు మరల్చి వాడు వాటన్నిటినీ కూడా విందు చేస్తాడు. గోవింద, గో అంటే ఇంద్రియాలు, వాటిని విందు సాటిస్ఫై చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన సేవలో ఇంద్రియాలని కైంకర్యం చేయడం ద్వారా ఆ ఇంద్రియాలని సంతృప్తిపరుస్తాడు భక్తి యోగి. మామూలు యోగి అంటే ఆయనకి ఏ ఎంగేజ్మెంట్ లేకుండా వాటిని ఉంచాలని అనుకోవడం వల్ల ఒక్కరోజు అవి బరస్ట్ అయిపోయి ఏదో పతితుడైపోతాడు అనమాట. ఇది వ్యత్యాసం యోగికి భక్తి, భక్తి యోగికి వ్యత్యాసం. చాలా మంది నేను చూశాను యోగం చేయడానికి అంటే ఇంప్రాక్టికల్ అనేది వాళ్ళ యాక్టివిటీలోనే తెలిసిపోతుంది అనమాట. నేను ఒక మెడిటేషన్ హాల్కి నన్ను తీసుకెళ్లాను అనమాట. దాంట్లో ఇట్లా ఒక స్టూల్ ఒకటి ఉందనమాట. ఈ స్టూల్ దేనికి అని చెప్పంటే దాని మీద చేతులు పెట్టుకుని మెడిటేట్ చేయాలని. ఎవరైనా యోగులు చరిత్రలో చేతికి స్టూలు, తర్వాత మెడకు ఒక క్లిప్పు, మెడ అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇది మెడిటేషన్ చేయడానికి, తర్వాత ఈపుకు ఒక బెల్టు, అవన్నీ కాదు నువ్వు నిటారుగా కూర్చుంటే ఇంకా దానికి స్టాండ్లు, తర్వాత బెల్ట్లు, తర్వాత నెక్ బెల్ట్లు ఇవన్నీ లేదనమాట. నువ్వు ఆ రకంగా చేయాలా అంటే ఈ అరేంజ్మెంట్స్ ను బట్టే అది ఎంత ఇంప్రాక్టికల్ ప్రస్తుత యుగానికి అన్నటువంటిది క్లియర్ గా అర్థమైపోతుంది. అక్కడ ఇవేమి ఇంతకు ముందు విశ్వామిత్రుడి దగ్గర స్టాండ్ ఉండింది ఆయన ఇట్లా చేపెట్టుకొని, లేకపోతే నెక్ బెల్ట్ ఆయన ఇంప్రాక్టికల్ అయింది. ఓకే, గంధరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాదికి, రాధా గోవింద దేవ సఖీ బృందికి, హరినాం సంకీర్తన యజ్ఞకి నితాయ గౌర్ ప్రేమనందే హరి హరి బోల్.